నేను చూచిన ఆ సుందరీమణి నవ్వుతూ వెడుతోంది. ఆ నవ్వుతున్న ఆవిడ ముఖం ఉంది, ఆ ముఖంలో ఉన్న కాంతి చంద్రుడిలో లేదు, తామర పువ్వులో లేదు. అంటే ఆవిడ ముఖం తామర పువ్వు కంటే, చంద్రుడి కంటే ఆహ్లాదంగా ఉంది. అంత నవ్వు ముఖం, అంత సౌందర్యంతో కూడిన ముఖం. ఇంకా ఆవిడ వెడుతూ వెడుతూ కళ్ళతో నన్ను ఇలా చూసింది. అప్పుడు ఆవిడ కళ్ళల్లో నుంచి మెరుపులు మెరిసాయి. కొంతమంది కళ్ళు మెరుస్తూ ఉంటాయండి, అదొక గొప్ప కాంతి అనమాట, నయన కాంతి అంటారు. ఆ కన్నులలో ఉన్న కాంతి మెరుపు తీగలలో లేదు, మెరుపు తీగ కంటే ఆవిడ కళ్ళల్లో కాంతి ఉన్నది. బంగారంలో కూడా ఆ కళ్ళల్లో కాంతి లేదు. అంటే ఆవిడ కళ్ళు బంగారాన్ని మించి, మెరుపు తీగలని మించి ప్రకాశిస్తున్నాయి. అటువంటి ఆ కళ్ళు చూడకుండా నేను ఎలా ఉంటాను, ఆ నవ్వు ముఖం చూడకుండా ఎలా ఉంటాను. ఇంకా శరీర కాంతి ఉన్నది, తళతళతళ మెరిసిపోతున్న శరీర కాంతి ఏ పువ్వులలో లేదు, బంగారంలో లేదు, మన్మథ బాణాలలో లేదు. అటువంటి సుందరీమణిని చూశాను. ఇంకెంతకంటే వర్ణించలేను నేను. ఆ పద్మాక్షి, ఆ సుందరీమణి నాకు కావాలి. ఆవిడ ఆకారం నా కళ్ళల్లోనూ మనస్సులోనూ పదే పదే కనబడుతున్నది. ఆమెను పొందకపోతే నా శరీరమే నరకం పొందేటట్టుంది, నేను చచ్చిపోయేటట్టున్నాను, ప్రాణం పోయేటట్టుంది. నువ్వేం చేస్తావు, ఆ సుందరీమణి నాకు వేతికి పట్టుకొచ్చి ఇవ్వాలి, నువ్వు ఇవ్వకపోతే నేను ప్రాణం విడిచిపెట్టేస్తాను, నీది బాధ్యత, ఏమంటావు అనగానే, ఓసి దీనికి ఎంత బాధ ఎందుకండి, ఆవిడ వేశ్య అని ఒక పదం వాడారు గనక నేను ఏదో రకంగా ఒప్పిస్తాను, ఈలోపు మీరు తొందరపడి అఘాయిత్యం చేసుకోకండి అంటే, నువ్వు తొందరగా రాకపోతే నేను అఘాయిత్యం చేసేసుకుంటాను సుమా అన్నట్టు వెళ్ళిపోయా. వీడు ఎందుకంటే చచ్చిపోతాడా, ఏమి చావడు, పాపాత్ములు అంత తేలిగ్గా చావరు, పాపీ చిరాయుహు అన్నారు. కాకపోతే ఆవిడ బెదిరించడానికి నువ్వు వెళ్ళి ఏదో రకంగా ఆవిడ ఒప్పించాలి, డబ్బు పట్టుకెళ్ళి ఆవిడకి డబ్బిచ్చి నన్ను అక్కడికి చేర్చే ప్రయత్నం చేయకపోతే నా శరీరంలో ప్రాణం ఉండదు, నేను పోతే నువ్వు విధవ అయిపోతావు సుమా, నీకు మాంగళ్య భాగ్యం ఉండదు సుమా అంటే, అంత మాట అనకండి, కాస్త నా మంగళసూత్రమైన సక్రమంగా ఉండనివ్వండి, శుక్రవారం పూట అంత మాట ఎందుకండి అని పాపం ఓదార్చి ఈవిడ ఆయన ఇంట్లో పెట్టి చుట్టుపక్కల వాడిని పిలిచి, నేను ఒక గంట గంటన్నర బయటికి వెడతానండి కాసేపు ఉన్నాక, ఏమనుకోకుండా మా ఆయన్ని చూడండి అంటే, మీ ఆయన్ని చూడటమా అన్నారు వాళ్ళు. లేదండి, మా ఆయన మరీ అంత దుర్మార్గుడు కాదు, కాస్త చూడండి అని బతిమాలి బతిమాలి బామాలి గడ్డం పట్టుకుని చుట్టుపక్కల వాళ్ళని కాస్త అక్కడ అట్టే పెట్టించి ఆ తర్వాత బయలుదేరి రాజుగారి సన్నిధానంలో ఆవిడ నృత్యం చేస్తూ ఉంటే దూరంగా నిలబడిందిట. ఈవిడ ఉత్తమురాలు, రాజ్యసభలకు వెళ్ళకూడదు. ఆవిడ నృత్యం అయిపోయిన తర్వాత బయటకు వస్తూ ఉండగా సన్మానం పొంది అమాంతంగా వెళ్ళి రెండు చేతులు జోడించి నమస్కరించింది. అదేమిటమ్మా, తమరెవరో ఒక గొప్ప గృహస్థ ఆశ్రమంలో ఉన్న పుణ్యాత్పురాల్లా కనపడుతున్నారు, ఒక పుణ్య కుటుంబినివి నువ్వు, పుణ్య గేహినివి, నేనేదో నృత్యం చేసుకునేదాన్ని నాకెదుగు దండం పెట్టామంటే, నాకు కోరిక ఉండి ఇక్కడికి వచ్చాను తల్లి, అందుకే నీకు నమస్కరించానంది. తమరెవరు అంటే నా పేరు సుమతి అన్నది. వెంటనే ఆవిడ తెల్లబోయి ఆ వేసి కాళ్ళ మీద పడిపోయిందిట. నీ ఖ్యాతి ప్రపంచమంతా వ్యాపించింది, నీ ఇలాంటి పతివ్రతలు ఇంకా ఈ దేశంలో ఉన్నారు కాబట్టే సకాలంలో వర్షాలు కురుస్తున్నాయి, సూర్యుడు తూర్పు దిక్కును ఉదయిస్తున్నాడు, నీవెంత ఉత్తమురాలువో నీకు తెలియదు కానీ నగరానికి తెలుసు, నగరంలో ప్రతి వ్యక్తి సుమతి 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 అని నిన్నే తలుచుకుంటున్నారమ్మా, అటువంటి పుణ్యాత్పురాలు ఏమిటి, నాలాంటి వేసే దగ్గరికి రావడం ఏమిటి అని ఇప్పుడు ఆ వేసే తెల్లబోయింది. నేను నన్నంత పొగడద్దు తల్లి, నా కర్తవ్యం నెరవేరుస్తున్నాను, పూర్వజన్మ దుష్కృతి వల్ల నా భర్తకి కొంత రోగం వచ్చింది, అది నీకు తెలుసు. ఇప్పుడు నా భర్త కొంతసేపటి క్రితం నిన్ను చూశానని, నీ రూపం తన మనస్సులో బాగా హత్తుకుపోయిందని, నువ్వు కావాలని పదే పదే మారాన్ చేస్తున్నాడు. నేను పతివ్రతని, ఆయన కోరిక తీర్చడం నా ధర్మం, పతివ్రతనైన నా కోరిక తీర్చడం నీ ధర్మం. నేనేదో అడిగానని కాదు, ధనం ఇస్తాను, నీకేమైనా ఆనందం కలిగించే అవకాశం ఉంటే నా భర్తను సంతోషపెట్టు. ఏమంటావు తల్లి, కోరవచ్చో కోరకూడదో తెలియదు, నేను కోరుతున్నానంది. నేను నిజంగా వేశ్యని, గణికారత్నాన్ని, ధనం పుచ్చుకునేదాన్ని, కానీ చూస్తూ చూస్తూ కుష్ఠరోగి నెల పుచ్చుకుంటాను, ఎంత నిలువెత్తు ధనం పోసినా. కానీ నీ వంటి ఒక సౌశీల్యవతి వచ్చి అడిగాక ఆ కోరిక తీర్చకుండా ఉండకూడదు. పతివ్రత ఈ ప్రపంచంలో అందరికంటే గొప్పదని, త్రిమూర్తుల భార్యల కంటే పతివ్రత గొప్పదని మా దగ్గరకు వచ్చిన పెద్దలు చెప్పారు. కాబట్టి ఎంత నీచుడైనా ఎంత రోగి అయినా నీ భర్తని భరిస్తాను, తీసుకురా, నువ్వు డబ్బే ఒక్కర్లేదు అందుకే. ఆవిడ ఆవిడంత ఉత్తమరలో చూడండి అనగానే ఎంతో ఆనందపడిపోయి, నువ్వు నా పాలిటి దేవతవి లేకపోతే నా భర్త చచ్చిపోయేటట్టున్నాడు అని పరుగు పరుగున ఈ డబ్బు మూట ఆవిడ చేతిలో పెట్టి వెళ్ళిపోతుంటే డబ్బు వచ్చింది, తిరిగి ఇచ్చేసిందిట, అది పుచ్చుకొని తిరిగి ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చిరాగానే భర్త గారు ఈ లోపు అప్పటిదాకా శుభ్రంగా ఇరుగు పొరుగోడు పెట్టుకు తిన్నాడు. అయినా సరే భార్య రాగానే మూతిలో తుడిచేసుకుని, నువ్వు వచ్చి తక్కనే మంచినీళ్ళు కూడా తాగలేదు, ఏమీ తినలేదు, ఏమైంది, కాయా పండా నువ్వు నిజం చెప్పు లేకనే చచ్చిపోతానన్నట. మీరు అదృష్టవంతులు, ఆ వేశ్య మీ సంపర్కానికి అంగీకరించింది. చీకటి పడ్డాక మొదటి జామ అయ్యాక మిమ్మల్ని తీసుకురమ్మన్నది. 9 గంటల వేళ మీకు స్నానం చేయించి మంచి బట్టలు కడుగుతాను. ఓ గంపలో మిమ్మల్ని పెట్టి నా నెత్తి మీద పెట్టుకుని ఆవిడ దగ్గరికి తీసుకెళ్తాను. ఎందుకంటే పతివ్రతలు వేశ్యావాటికలోకి అందరూ చూస్తూ ఉండక వెళ్ళకూడదు. మొదటి జాము గడిస్తే ఈ చుట్టుపక్కల వాళ్ళు నిద్రపోతారు, అప్పుడు నేను నిన్ను తీసుకెళ్ళడం తేలిక. అందుకే ఆవిడ ఈ విధమైన నియమం పెట్టింది అనగానే వాడు ఆనందపడిపోయాడు. ఎప్పుడు 9 దాటుతుందా, ఎప్పుడు ఈ మొదటి జాము గడుస్తుందా అని చూసేట. ఈ సూర్యాస్తమయం దగ్గర నుంచి వాడికి సమయం గడిస్తే ఒట్టు, దేనికోసమైనా ఎక్కువ వెంపర్లాడితే సమయం గడవదు. వాడికి అనుమానం వచ్చింది, అసలు ఈ పూట మొదటి జాము గడవకుండా బ్రహ్మదేవుడు కొంపదీసి ఏదైనా నియమం పెట్టాడా, లేక నా కోసమే ఈ పూట కాలం ఎక్కువసేపు సాగుతోందా, పొద్దు సాగుతోందా అని విసుక్కున్నాడు. గడవరాని కాలం గడవాలి గడవాలనుకున్నాడు. మొత్తం మీద గడిచింది కాలం. శుభ్రంగా వీడికి స్నానం చేయించి మంచి బట్టలు కట్టింది ఆవిడ. వీడు నడవలేడుగా ఈ దౌర్భాగ్యుడు, కాళ్ళు చేతులు ఏమైనా సక్రమంగా పనిచేస్తే కదా. ఈ దరిద్రపు బుద్ధి వల్ల వాడికి ఆ దుర్బుద్ధి పుట్టింది, కానీ లేకపోతే వాడి శరీరంలో ఏ అవయవం సహకరిస్తుందా మూర్ఖుడికి. అయినా సరే పాప ఆ తల్లి ఒక పెద్ద గంప పట్టుకొచ్చింది, మంచి వెదురు గంప, దానిలో మెత్తని పువ్వురేకులు వేసింది. జాగ్రత్తగా వాడందరూ కూర్చోబెట్టింది. జాగ్రత్త, నడ్డి నొక్కుతోంది అంటాడు పైగా. అలా వాడిని కూర్చోబెట్టి అరుగు మీద అతి కష్టం మీద వాడిని ఎత్తి నెత్తి మీద పెట్టుకుంది. ఆవిడ ఎప్పుడైనా జీవితంలో అంత బరువు మోసి ఎరుగునా పాపం. ఒక దుర్మార్గుడిని వాడిని, ఒక భర్తని నెత్తి మీద పెట్టుకోవాల్సిన యోగం వచ్చింది ఆవిడికి. నెత్తి మీద తువ్వాలుతోటి ఒక చుట్ట చుట్టి ఆ చుట్ట పెట్టుకుని చుట్ట మీద ఈ గంప పెట్టుకుని జాగ్రత్తగా మోసుకుంటూ బయలుదేరింది. కర్మయోగము వల్ల అప్పుడే ఆకాశమంతా నల్లని మేఘములతో ఆవరింపబడింది. ఆకాశం గాఢాంధకారం అన్నమాట, కారు మబ్బులు అనుముకున్నాయి. ఏ వేపు చూచినా సరే మబ్బుల వల్ల కటిక చీకటి, కటిక చీకటి అల్లమెద్ది తటములందు. అన్ని దిక్కుల్లోనూ ఒకటే కావిరి, కావిరి అంటే నలుపు అనమాట, ఒకటే నలుపు అనమాట. ఆకాశం అంతా నల్లని మబ్బులు ఆవరించటం వల్ల, ఆ మబ్బులు మరీ దట్టంగా ఉండడం వల్ల ఎక్కడ ఒక్క చుక్క లేదు, చంద్రుడు లేడు. దాంతో కటిక చీకటి అయిపోయింది, భయంకరమైన చీకటి. ఆ చీకట్లో దీపం లేదు వీళ్ళ దగ్గర. గంపలో వీడు, గంపలో ఉన్నవాడిని నెత్తి మీద పెట్టుకుని ఓపిగ్గా మోసుకుంటూ ఎటెళ్లాలో దారి తెలియక, పగలైతే వెళ్ళగలరు కానీ చీకట్లో పెడతాం, ఆ వేసి వీళ్ళు ఎక్కడో చెప్పింది కానీ అది వెతుక్కోవడం కష్టంగా ఉంది. దాంతో తిరిగిన దారంబట తిరుగుతుంది, అటు తిరుగుతుంది, ఇటు తిరుగుతుంది. అలా తిరుగుతూ నలుగురు నడిచే కోడలి దగ్గరకు వచ్చింది ఈవిడ. ఆ సమయంలో అక్కడ ఒక గందరగోళం. పూర్వం మాండవ్యుడు అని ఒక మహాత్ముడు ఉన్నాడు, పరమ పుణ్యాత్ముడు ఆయన. అంత గొప్ప ఋషి మరెవడూ లేడు, నిష్ఠాగరిష్ఠుడు, బ్రహ్మచారి, నిజమైన యోగి. ఆయన అమెరికా వెళ్ళినప్పుడు లాగులు కట్టుకోవడం, ఇండియాలో ఉన్నప్పుడు కాషాయ వస్త్రాలు కట్టుకోవడం, ఇలాంటివి ఎరగని మహానుభావుడు ఆయన. కాలినడకన తీర్థయాత్రలు చెయ్యాలని నిర్ణయించుకున్న మహానుభావుడు ఆయన. ఎంతో మహిమ కలిగిన వాడు, తపశ్శక్తి ఉన్నా తపశ్శక్తిని మాత్రం ఉపయోగించకుండా కేవలం కాలినడకన తీర్థయాత్రలు చెయ్యాలని సంకల్పించి ఒక సంవత్సరం పాటు భూమండలం అంతా నడిచి తిరిగేవాట. సామాన్యుడ అసలు ఆయన మాండవ్యుడని కూడా తెలియదు ఎవరికి. మాండవ్యుడనే ఒక మహానుభావుడు కాళీయాత్రతో తిరుగుతున్నాడు ఈ ప్రపంచమంతా, కాలినడకతో తీర్థయాత్రలు చేస్తున్నాడు, 2 గంటలు తిరగకుండా రహస్యంగా తిరిగాట. అలా తిరుగుతూ తిరుగుతూ ఒక 3 రోజుల క్రితం ఈ ప్రతిష్టానపురం వచ్చాడు. ప్రతిష్టానపురంలో ఓ పాడుబడిన సత్రం ఉన్నది. అందరూ ఉండే అన్న సత్రాల్లో ఉంటే ఎప్పుడో ఒకప్పుడు తన గుట్టు బయటపడుతుంది, కనుక పాడుబడిన సత్రం దగ్గర రహస్యంగా గడిపి వెళ్ళిపోదాం. ఆ ఊళ్ళో హింగుళాదేవి అని ఒక దేవత ఉన్నది, అమ్మవారు లక్ష్మీదేవి హింగుళాదేవి అనే పేరుతో ఆ ఊళ్ళో ఉన్నది. మీరు వినే ఉంటారు ఎప్పుడైనా హింగుళాదేవి యొక్క చరిత్ర, ఇప్పుడు పాకిస్తాన్లో ఉంది, ఎప్పుడన్నా మీరు కొడితే యూట్యూబ్లో వస్తుంది. సంవత్సరానికి ఒకసారి పాకిస్తాన్లో ఆ ప్రాంతానికి మన హిందువులు ప్రాణాలకి తెగించి పెడుతూ ఉంటారు. ఈ దుర్మార్గులు చంపేస్తూ ఉంటారు, అక్కడ ఉన్న తొరకాళ్ళు బాంబులు పెడుతూ ఉంటారు, అయినా సరే నడిచేడతారండి వాళ్ళు, పోతే పోతుంది ప్రాణం, అమ్మని సంవత్సరానికి ఒకసారి చూద్దామని. అల్లసాని పెద్ద మనకి చెప్పడు, కేదారేసు భజించితిన్ శిరమునన్ కీలించితిన్ హింగుళా పాదాంభోరుహముల్ అంటాడే, ఆ హింగుళాదేవి ఆవిడే అమ్మవారు. 108 శక్తిపీఠాల్లో హింగుళాదేవి కూడా ఒక పీఠం. ఆ అమ్మవారు ప్రతిష్టానపురానికి దగ్గరలోనే ఉండడం వల్ల ఆ రాత్రి అక్కడ పడుకుని పొద్దున్నే వెళ్ళి అమ్మవారిని చూద్దాం అనుకున్నాడు ఆయన. అక్కడికి దగ్గరలో ఉన్న కొండ మీద ఉంటుంది కనుక, అందువల్ల చీకట్లో వచ్చి ఎవరికీ తెలియకుండా హాయిగా ఆ ప్రతిష్టానపురంలో పాడుబడిన సత్రం అరుగు దులుపుకుని దాని మీద కూర్చుని ఓ ఆసనం వేసుకుని కళ్ళు మూసుకుని జపం చేసుకుంటున్నాడు ఆయన. ఆ రోజు కొంతమంది భయంకరులైన దొంగలు, పరమక్రూరులు, కిరాతకులు అవసరమైతే దొంగతనానికి వెళ్ళినప్పుడు యజమానుల్ని చంపి కూడా దొంగతనం చేసే దుర్మార్గులు ఆ రాజుగారి అంతఃపురంలో ప్రవేశించారు. దొంగల్లో కూడా అవకాశం ఉంటే దొంగతనం చేసిపోయేవాళ్ళు కొందరు ఉంటారు, కొంతమంది అలాగ ప్రాణం తీసేస్తారండి, గొలుసిస్తావా పొడి చేయమంటారు, ఇవ్వకపోతే పొడి చంపేస్తారు. అలాంటప్పుడు గొలుసు ఇచ్చేయండి, ఎందుకోసం గొలుసు కోసం మన ప్రాణాన్ని అలుసు చేసుకోకూడదుగా. మరి కొంతమంది నేను చచ్చినేమని అంటాడు, ఇక సత్యాక నువ్వు ఇచ్చేది ఏమిటి, ఎలాగో పొడిచేవాడు పట్టుకుపోతాడు, సత్యాక నువ్వు ఇవ్వకపోయిన వాడే పట్టుకుపోతాడు. పాపం గొలుసు కోసం చచ్చిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి, పాపం చచ్చిపోయిన వాళ్ళకి ఈ గొలుసు మళ్ళీ ఆ స్వర్గంలోనో నరకంలోనో దక్కుతుందో లేదో తెలియట్లేదు కానీ నాకు. అందువల్ల ఈ దుర్మార్గులు ఎటువంటి వాళ్ళు, నగరంలోకి అడుగు పెట్టి దొంగతనానికి వెళ్ళారంటే అవతల వాడి అవసరమైతే ప్రాణం తీసేస్తారు. అటువంటి వాళ్ళు రాజాంతఃపురంలోకి వెళ్ళి అంతఃపురంలో రాణిగారు మొదలైన వాడు నిద్రపోతుండగా వాళ్ళందరి మెడల్లో ఉన్న గొలుసులన్నీ తీసేశారు, నగలన్నీ తీశారు. ఎంత టెక్నిక్గా తీశారంటే నిద్రపోతున్న వాళ్ళకి రవ్వంత కూడా మెలుకు రాలేదట. అసలు దొంగలు కొంతమంది అలాంటి వాళ్ళు ఉంటారండి, ఎంత నిద్రపోతున్నా ఒకసారి కాకపోతే ఒకసారైనా మనం ముట్టుకుంటే మెలుకు రాకుండా ఉంటుందా? ఈ చెవులు కొన్న దుద్దులు తీసేశాడు అనుకోండి, మెలుకు రాకుండా ఉంటుందా? అప్పుడు కూడా మెలుకు రాలేదంటే మహానుభావుడు కేకే అంటే కుంభకర్ణ. చాలా కష్టం అది. మరి ఒక్కసారి మాత్రం నేను అటువంటి ఒక వ్యక్తిని చూశాను, మాతో పాటు యాత్రకు వచ్చాడు. పాపం అహ్మదాబాద్లో అయ్యాం, ఆ తర్వాత అక్కడ నుంచి ద్వారకు వెడదామని రైల్వే స్టేషన్లో పాపం అందరం ఉంటే నవ్వుతారనుకుని ఏంటో దూరంగా వెళ్ళి ఓ ప్లాట్ఫారం దగ్గర బల్ల కింద పడుకున్నాడు. ఆ తర్వాత పాపం ఆయన అలా నిద్రపోతూ ఉండగా రైలు వచ్చింది, ఈ నీడను వెతికితే ఈ బల్ల కింద ఉన్నాడు. బల్ల కింద ఎలా ఉన్నాడో తెలుసా, ఇక ఆయన యోగి వేమన మొత్తం బట్టలు కూడా పట్టుకుపోయారు ఎవరో ఆయన తెలియదు. ఆయన లేపితే ఉలిక్కి వెళ్ళేసి ఏమైంది అన్నాడు. ఏమవడం కాదు, ప్లాట్ఫారం మీద ఉన్నావు నువ్వు, సన్యాస దీక్ష తీసుకున్నావా అని అడిగారు పక్క వాళ్ళు. ఏమిటంటే అని అప్పుడు చూసుకుంటే మొత్తం ఫ్యాంటు చొక్కా మొత్తం అన్నీ పట్టుకుపోయారండి, పరుసు పట్టుకుపోయారు, అయినా తెలియలేదుట. నాకు అన్నిటికంటే ఆశ్చర్యం ఏంటంటే ఫ్యాంటులు అగితే కూడా తెలియకపోవచ్చు, కానీ చొక్కా ఇప్పుతున్నప్పుడు ఈ వెనక నుంచి తీయాలి కదండి, ఇక్కడ బటన్స్ తీయాలి, ఈ చేతులు పైకెత్తాలి, ఇది లాగాలి. చొక్కా తీస్తూ ఉంటే కూడా వెలుకూరాలేదు ఆయనకి పాపం మహానుభావుడు. పైగా తర్వాత అన్నాడు, లేదండి వాడు ఏదో మత్తు మంది తెల్లేసి పట్టుకుపోయి ఉంటాడండి, అందుకే ప్యాంటు తీసేస్తున్నా, చొక్కా తీసినా నాకు మెలకు రాలేదండి అన్నాడు. ఓహో అలాగా అని మర్నాడు ఏం చేశారు, ఈయన్ని ఇంకో ఇద్దరిని కలిపి ఓ రూమ్లో వేశారు. ఆ రూమ్లో ఉన్నవాడు కొంచెం కొట్టివాడు మా లింగయ్య గారికి. మళ్ళీ ఆయన మర్నాడు పడుకున్నాక వీడి ప్యాంటు షర్టు కావాలని తీసేశాడు, అప్పుడు మెలకు రాలేదు. అప్పుడు విషయం అర్థమైంది, తీసుకున్న దాన్ని మళ్ళీ వీడియో తీసి చూసావా, అక్కడంటే మత్తు మంది పెట్టారు, ఇక్కడ పెట్టారా అంటే అంతేనంటారా అన్నాడు పాపం మహానుభావులు. వాళ్ళ పూర్వజన్మ సుకృతం ఏంటంటే కొంతమంది అలా అనమాట, ఉపన్యాసం అయిపోయినా సరే కుర్చీలోంచి లేవమంటే లేవరు వాళ్ళు, ఎక్కడున్నాను అంటారన్నమాట పాపం ఉలిక్కిపడి. మరి ఏమొచ్చిందో తెలియదు కానీ దొంగలు వెళ్ళారట, అంతఃపురంలో పడ్డారట, రాణిగారు నగలు ఒలుచుకున్నారట, ఇంకా చెలికెత్తిన నగలు ఒలుచుకున్నారు, అందరివి ఒలుచుకున్నారు, చెవులు దుద్దులు కుండలాలు అన్నీ లాగేశారు, అయినా వెలుకు రాలేదు. మొత్తం నగలన్నీ కలిపి ఒక 10-12 బస్తాలు అయ్యాయిట. ఈ బస్తాలు అవస్థపడి మోసుకుంటూ వచ్చారు. ఆ వస్తూ కర్మగాలి దారిలో ఈ అంతఃపురంలో రాజుగారి కాలు తొక్కారు. రాజుగారు అక్కడ ఎందుకో కానీ ఆ పూట ఆయన ఆసనంలో నిద్రపోతున్నట్ట, పెద్ద కుర్చీ ఓటు వేసుకుని కుర్చీలో నిద్రపోయాడు. ఆ నిద్రపోతున్న వాడు రాజుని తెలియక వీళ్ళు చీకట్లో ఈ నగల మూటలు పట్టి కడుతూ ఆయన కాలే తొక్కారు. ఆయన ఉలిక్కు వెళ్ళి చూస్తే ఎదురుగుండా దాదాపు 25-30 దొంగలు జమాజెట్టిలో ఉన్నారు. వాళ్ళు ఒక్కొక్కళ్ళు మంచి పహిల్వానుల్లో ఉన్నారు. వాళ్ళు రాజుగారి గొళ్ళు మండిపోయి వీళ్ళు దొంగలని తెలిసి ఒక్కసారి కత్తి చూసారే, దొంగలారా మహారాజుని ఇంత పరాక్రమవంతుండి నేనుండగానే దొంగతనం చేస్తారా అని కత్తి చూశాడు. రాజుగారు చాలా గొప్పవాడు ఆయన. అసహాయ సూర్యుడై అక్షౌహిణి సైన్యం చంపేసిన వాడు ఆయన. అందుకే దొంగలు హడిలిపోయి తొందరపడి రాజుగారిని తొక్కేవరోయ్ 1 2 3 దౌడ్ అని పరిగెత్తారు. పారిపోయేవాళ్ళు నగలు వదలరు, నగలు పుచ్చుకుని పరిగెత్తడం మొదలెట్టారు. రాజుగారు పరిగెత్తడం బాగుండదు కనుక గంట కొట్టగానే భటులు వచ్చారు. ఒరే దొంగలు ఇలా వెళ్ళారా, అంతఃపురంలో పడి ఇంతమంది నగలు ఎత్తుకుపోతూ ఉంటే 25 దొంగలు వస్తే మీరేం చేస్తున్నారా, వెళ్ళి వాళ్ళని పట్టుకోండి, ఇవాళ వాళ్ళని పట్టి శిక్షించవలసిందే అన్నాడు రాజుగారు. వీళ్ళు మహావేగంగా ఈ భటులు యమకెంకరులు లాంటి భటులు ఈ దొంగల వెంట పడ్డారు. దొంగలు 25 వెనకాతల ఒక 50-60 మంచి సుశిక్షితులైన కాలభైరవులు లాంటి ఆయుధములు కలిగిన రాజభటులు పడ్డారు. ఈ దొంగలకు భయం వేసింది, అయినా సరే నగలు పుచ్చుకుని పరిగెత్తారు పరిగెత్తారు. ఈ పాడుబడిన సత్తాన దగ్గరకు వచ్చారు. అక్కడ మాండవ్యముని పాపం రాత్రిపూట ఆత్మనిష్టతో జపం చేసుకుంటున్నాడు. ఆయన అరుగు మీద శుభ్రం చేసుకుని కూర్చుని జపం చేసుకుంటున్నాడు. వీళ్ళు ఏమనుకున్నారంటే, ఒరే ఇంక ఈ నగలతో మనం పరిగెత్తలేము, నగలు చాలా బరువుగా ఉన్నాయి, ఈ మూటలతో పరిగెత్తేలోపు బట్టలు పట్టుకుంటే నరికి అవతలైనా పారేస్తారు, లేదా రాజుగారి దగ్గరికి తీసుకెడతారు, రాజుగారి దగ్గరికి వెడితే ఎలాగో మనకి కొరత పడుతుంది, ఎందుకు వచ్చింది, ఈ నగలు వదిలించుకుందాం, అయితే ఇక్కడ ఒక టెక్నిక్ నాకు అనిపిస్తుంది అని వాళ్ళలో ఒకడు ఒక మంచి సలహా ఇచ్చాడు. ఏమని, రాజుగారికి సన్యాసులు అంటే భక్తి, వీడెవడో ఈ అరుగు మీద సన్యాసి కూర్చుని జపం చేసుకుంటున్నాడు, కాషాయ వస్త్రం వేశాడు. రాజుగారికి ఒక నియమం ఉన్నది, కాషాయ వస్త్ర మాత్రేణ యతిపూజ్యో న సంశయ, కాషాయ వస్త్రము ధరించినంత మాత్రం చేత యతి పూజార్హుడు, కాబట్టి కాషాయ వస్త్రం ధరించిన ఎవరికైనా నమస్కారం చెయ్యాలి అనుకునేవాడు మన మహారాజు. ఈ నగల మొట్లన్నీ ఈ సన్యాసి వెనకాతలు వేసేద్దాం, దొంగలు చూడా చూడరు, చూసినా సన్యాసి కనుక ఆయన ఏం చేయరు, పట్టించుకోరు, మనం పారిపోదాం, తర్వాత ఎప్పుడో సమయం చూసుకుని ఇక్కడికి వచ్చి మన అదృష్టం బాగుంటే నగలు దొరికితే మళ్ళీ పట్టుకుపోదాం అనుకుని నగల మొట్లన్నీ ఆయన వెనకాతలు పారేసి వెళ్ళిపోయారు. పాపం ఆ మాండవ్యుడికి దొంగలు రావడం, మాట్లాడుకోవడం, ఈ మూటలన్నీ పక్కన వెయ్యడం ఇవేమీ తెలియదు. ఎందుకంటే ఆయన ఆత్మనిష్టలో ఉన్నాడు, అన్నీ మరిచిపోయి సమాధిలో ఉన్నాడు, అసలైన సమాధి యోగం అది. ఇంతలో భటులు పరుగు పరుగుని వచ్చారు. ఆ సమయంలో ఆకాశంలో ఏమైంది, అసలే కటిక చీకటిగా ఉంది, ఆ చీకట్లో మెరుపులు మెరిశాయి, ఆ మెరుపుల్లో సత్రం అరుగు కనపడింది, అరుగు మీద సన్యాసి కనపడ్డాడు, సన్యాసి వెనక మూటలు కనపడ్డాయి. ఏమిటి మూటలని వాళ్ళు వచ్చారు, వాళ్ళ దగ్గర ఉన్న దీపాలు వెలిగించి చూశారు, కాగడాలతో వస్తారు వాళ్ళు ఎప్పుడూ, ఆ కాగడాల సమయం చూసి వెలిగించారు. వెలిగించగానే ఆ కాంతిలో అన్నీ నగలే కనపడ్డాయి, అన్ని మూటల్లోనూ రాజుగారి నగలు, రాణిగారి నగలు, చెలికత్తెల నగలు, పరివారం నగలు కనపడ్డాయి. వాడు ఒళ్ళు మండిపోయింది, వీడెవడో దొంగ, తీర్థయాత్రలు చేయడం అనే వంకతోటి దొంగతనాలు చేస్తున్నటువంటి కపట సన్యాసి, కపట యోగి. సన్యాసి వేషం వేసుకుని సన్యాసి వేషంలో ప్రయాణం చేస్తే సుఖాలుంటాయి గనక, అందరూ పూజిస్తారు గనక, మకాం ఇస్తారు గనక, భోజనం పెడతారు గనక, అన్నిటికీ మించి సన్యాసిని దొంగ అనుకోరు గనక వీడి వేషంలో తీర్థయాత్రలు చేస్తున్నాడు. సమయం చూసుకుని అంతఃపురాలకి కన్నం వేస్తున్నాడు, ధనం అపహరిస్తున్నాడు. ఎంత మోసం ఇది, ఈ పవిత్రమైన సాధువు వేషం వేసుకుని రాత్రిపూట దొంగతనాలు చేసి పైగా దొంగ సొమ్ము పక్కన పెట్టుకుని ఏమీ ఎరగనట్టుగా కొంగ జపం చేస్తున్నాడు. దొంగ సొమ్ము, కొంగ జపం, ఇలాంటి దుర్మార్గుల వల్ల లోకం ఎంత నష్టపోతుంది. అప్పుడప్పుడు ఇలాంటి దొంగాళ్ళు సన్యాసులు తయారవడం వల్ల ఏమవుతుందనమాట, నిజమైన పీఠాధిపతులకు కూడా విలిగిపోతుంది, పాపాత్ముల వల్ల పుణ్యాత్ములకు కూడా అవహేళన అవుతోంది. అందుకే ఇలాంటి దుర్మార్గుల్ని కఠినంగా శిక్షించాలి. శిక్షించే అధికారం మనకి లేదు, శిక్షించినా రక్షించినా ఏం చేసినా రాజుగారిది అధికారం, వీణ్ణి ఈ మూటలతో పట్టుకెళ్ళి రాజు దగ్గర నిలబెడదాం అని ఆ భటులంతా వీణ్ణి పెడరెక్కలు విరిచికట్టి ఈడ్చుకుపోయి ఈ మూటలతో పాటు రాజుగారి సన్నిధిలో పెట్టారు. అసలే అది అర్ధరాత్రి. ఆపై రాజుగారికి కాలు తొక్కిన దొంగల మీద కసిగా ఉంది, పైగా అంతఃపురంలో ప్రవేశించి ఆడవాళ్ళని ముట్టుకుని నగలు పట్టుకెళ్ళారని ఇంకా కోపంగా ఉంది. ఆ సమయంలో కోపంతో ఉన్న రాజుగారి దగ్గరికి ఈ మాండవ్యుణ్ణి ఈ నగల మూటల్ని పట్టుకొచ్చారు. మహారాజా, వీడే దొంగ, ఈ ముచ్చు, ఈ దొంగ ఒక పాడుబడిన సత్రంలో మన నగరంలో ఉన్నాడు, సన్యాసి వేషంలో ఉన్నాడు, వాడి పక్కనే నగలు కనబడ్డాయి, వేసేది సన్యాసి వేషం, చేసేది మోసం, దొంగతనం, ఏమి శిక్ష వేస్తారో వెయ్యండి అన్నారు. ఇంకా రాజుగారు వెనక ముందు చూడకుండా ఇంకా అవునా కాదా విచారణ ఏమీ లేదు, జడ్జిమెంటే తప్ప ఆర్గ్యుమెంట్ లేదు అక్కడ. ఈ దుర్మార్గుడు దొంగని రుజువైపోయింది నా కాలు తొక్కి అంతఃపురంలో ప్రవేశించి నగలెత్తుకెళ్ళి ఆ నగలు పక్కన పెట్టుకుని కాషాయ వస్త్రాలు వేషం వేసి నటించినంత మాత్రం చేత వీడు యోగవుతాడా? కావులూనినంత కామంగులుడుగున కాషాయాలు ధరిస్తే కామాలు పోతాయా? ఈ దుర్మార్గుడిని క్షమించకూడదు. ఇంకెప్పుడు ఎవడు ఇలాంటి మోసం చేయకుండా దొంగతనం చేయకుండా వీడికి తగిన శిక్ష వేయండి. వీడిని తీసుకుపోయి నలుగురు చూస్తూ ఉండగా నాలుగు రోట్ల కూడలిలో కొరత వేసేయండి అన్నాడే. వెంటనే వీడిని తీసుకుపోయారు. పొద్దుటే ఊరంతా చాటించారు, అందరినీ పిలిచారు. పిలిచి ఏం చేశారు? ఓ మంచి సోలం చెక్కారు. ఆ సోలం 6 అడుగులు భూమిలో పాతారు. ఆ చివరి సోలం ఏం చేశారన్నమాట, సన్నగా చెక్కారు. వికెట్లు ఉంటాయి చూసారు మీరు, ఆ సన్నగిలాగా ఉంటాయి, అలా బాగా సోలాన్ని ఇనప సోలాన్ని చెక్కారు, పదును పెట్టారు. ఈ దుర్మార్గుడిని తీసుకొచ్చారు. నిజానికి పాపం ఆయన దుర్మార్గుడు, కర్మ వాళ్ళు దుర్మార్గుడు అనుకున్నారు తప్ప ఒక మహాయోగి ఈ మాండవ్యుడిని పట్టుకొచ్చి ఏం చేశారన్నమాట, ఈ పాతి పెట్టబడి ఉన్నటువంటి కింద కర్ర పైన సోలము ఉన్న దాని దగ్గరికి తీసుకొచ్చి ఈ రెండు కాళ్ళు ఇలా విడదీసి మలద్వారం కూడా దింపేశారు. దానికి కొర్రు లేక కొరత అని పేరు. కొరత అంటే అదనమాట, ఇలా సన్నగా ఒక కర్ర ఉంటుంది, ఆ కర్ర దగ్గరికి తీసుకొస్తారు, రెండు కాళ్ళు ఇలా పట్టుకుంటారు, సరిగ్గా మలద్వారం కూడా అలా దింపుతారు, ఆ సోలం సరిగ్గా నాభిదాకా దిగాలి, అక్కడ దాకా అలా దింపి వెళ్ళిపోతారు. అప్పుడు ఏమవుతున్నట్టు వాడు అని కొట్టుకుంటాడు. కాసేపు ఒక్కసారి ఆలోచించండి, వింటేనే ఒళ్ళు కంపరం ఎత్తదు. అటువంటిది అలా గుచ్చి నాభిదాకా తీసుకుపోయి ఆ తర్వాత వదిలేస్తారు. వాడు వీళ్ళు బట్టి ఎప్పుడో ఒకప్పుడు చస్తాడు. మహాపాపములు చేసిన దుర్మార్గులకు ఇలాంటి దొంగలకు ఆ రోజుల్లో శిక్షలు ఉండేవన్నమాట. వేలాది కోట్లు ప్రజల యొక్క ధనాన్ని అపహరించిన పాపాత్ములందరికీ ఇలాంటి కొరతనే శిక్ష వేయడం మొదలు పెడితేనా, శిశు బ్యాంకులు కాదు కదా, అన్ని ఉషు బ్యాంకులు అయిపోతాయి. మళ్ళీ ఎప్పుడు అలాంటి శిక్ష వేసేవాడిని ఎవడో ఒకటి దేవుడు పంపాలి మనకి. మన భారతదేశానికి ప్రజాస్వామ్యం లాంటిది పనికిరాదు, గట్టిగా వేయాలి. ఎవడైనా సరే కాస్త పడితే మన అందరం కూడా అనుక్షణం జాగరూకులమై ఉంటాం అన్నమాట. నేను చెప్పలేదు, అలా ఉండేలా చేయమని వ్యాసుడు చెప్పాడు సుమ. మళ్ళీ నా మీద పడగండి. పాపం దానికి గుచ్చుకుపోయి అలా ఉండిపోయాడు ఆయన. చస్తాడేమో చూస్తే ఈయన యోగి కదండి, అలా యోగాభ్యాసంతో కన్నీళ్లు పెట్టుకోలేదు, ఏడవలేదు, మహాబాధ అనుభవిస్తూ కిక్కురు మనకుండా ఊరుకున్నట్టు. ఏమండి, సోలం శరీరంలోకి దిగితే బాధ లేకుండా ఎలా ఉంటుంది? ఆత్మయోగి గనక తన తపశ్శక్తితో ప్రాణం పోకుండా నిలబడ్డాడు. ఏడవలేదు, రాజును తిట్టలేదు, పన్నెత్తి తిట్టలేదు, రే నువ్వు పురుగులు పడిపోతావురా లాంటి తిట్లు పొరపాటును తిట్టలేదు, అసలు భటులతో మాట్లాడలేదు, రాజుతో మాట్లాడలేదు. వాళ్ళు ఏం వేసినా నిర్వికారంగా అనుభవించాడు ఆయన. కర్మగాలి నెత్తి మీద అభాండం పడింది, స్వీకరించాలనుకున్నాడు ఆయన. మహాత్ములైన యోగులు ఎప్పుడైనా శిక్ష పడితే ఏ చెరసాల్లోనూ ఉండవలసి వస్తే అన్నీ విడిచిపెట్టి పరమాత్మని ధ్యానం చేస్తారు. ఇది ఒక కర్మయోగం అనుకుంటారు, ఎవరిని నిందించరన్నమాట. అలా ఆయన 3 రోజులుగా ఆ స్తంభానికి వెళ్ళాడబడ్డాట. చివరికి ఎలా విముక్తుడయ్యాడో తెలిసిన ఓ రోజున ఆయన చీకట్లో ఆ సోలానికి వెళ్ళాడబడుతున్నాడు. సోలానికి వెళ్ళాడబడి ఏడుస్తూ ఉండగా, అంటే లోపల లోపల జపం చేసుకుంటూ ఉండగా, అక్కడికి పితృదేవతలు, కొంతమంది దేవతలు, దేవ ఋషులు, వశిష్ఠుడి లాంటి వాళ్ళు హంసల రూపంలో పక్షుల రూపంలో వచ్చారట. రాత్రి వచ్చి వాళ్ళంతా ఏది వశిష్ఠుడి లాంటి వాళ్ళు, నారదుడి లాంటి వాళ్ళు, సనకసనందనాథులు పక్షుల రూపంలో వచ్చి, మాండవ్య ఇంత మహానుభావుడు, ఇంత గొప్ప యోగివి, నీకీ కర్మ ఏమిటయ్యా, ఇలా సోలానికి ఎందుకు గుచ్చుకోబడ్డావని అడిగితే ఏం చెయ్యనిది, నా కర్మయోగం, బ్రహ్మన నుదుటి రాశాడు, యమధర్మరాజు శిక్ష వేశాడు, అనుభవిస్తున్నాను, ఏ తప్పు లేకపోయినా శిక్ష అనుభవించవలసిన యోగం వచ్చింది, నిర్వికారంగా అనుభవిస్తున్నాను అనగా వాళ్ళు అన్నారు, ఇంత శిక్ష వేసిన రాజుగారిని నువ్వేం శాపం పెట్టలేదంటే మధ్యలో రాజు ఏం చేస్తాడు, కర్మ వల్ల శిక్ష వచ్చింది. రాజు ఎప్పుడు ఏం చేస్తాడు, యముడు ఒక శిక్ష విధిస్తే అది ప్రభుత్వం అమలు చేస్తుంది, కాబట్టి శిక్ష వేసిన వాడు యముడైతే రాజుకెందుకు శిక్ష అనగా వాళ్ళు ఏమన్నారు, పోనీ నీ యోగశక్తితో సోలం లాక్కుని నువ్వు బయటికి రావచ్చు కదా అంటే రాజు వేసిన శిక్ష రాజుగారే తీయాలి, నేను సోలం బయటికి లాక్కుని నా శక్తితో వెళ్ళిపోతే అది దోషం, ఎప్పుడో ఒకప్పుడు మళ్ళీ ఈ శిక్ష అనుభవించాలి, ఎందుకు అనుభవిస్తానన్నట్ట. నిజంగా ఆయన తలుచుకుంటేనండి, యోగశక్తితో ఆ సోలం కరిగి కిందకు వస్తుందిట, మంచినీళ్ళల్లా కరిగిపోతుందిట, కానీ ఆయన అనుభవిస్తానన్నాడు. అప్పుడు ఇదంతా పక్కన కాపలాకి వస్తున్న భటులు విన్నారు. వాళ్ళు ఏంటంటే ఒక వ్యక్తిని కొరత వేశాక వాడు చచ్చేదాకా కాపలాకి వేయాలట, అందుకని కాపలాకి వస్తున్న భటులు విని వాళ్ళు మతిపోయి వీడెవడో యోగని గ్రహించి రాజుగారికి వెళ్ళి, మహారాజా ఎంత పొరపాటు జరిగింది, ఋషులెవరో దేవతలెవరో పక్షుల రూపంలో వచ్చి మనం కొరత వేసిన ఆయనతో మాట్లాడారు, నిజానికి మనం కొరత వేసింది ఒక యోగిని అని జరిగిందంతా చెప్పగానే ఆయనకి వెతిపోయిందనమాట. అప్పుడు తెలిసాక అప్పుడు ఆయన ఏం చేశాడు, కాళ్ళ మీద పడి నన్ను క్షమించండి, మీకు శిక్ష వేశాను, మహాపాపం ఇది, అందుకే రాజుగారు ఎప్పుడూ కూడా నరకానికి పోతాడు, రాజ్యాంతే నరకం ధ్రువం, రాజ్య పరిపాలన అయ్యాక నరకానికి పోతాడట. మనం ప్రభుత్వం నాకు చక్కగా గవర్నమెంట్ వచ్చిందనుకోకండి, గవర్నమెంట్లో ఉన్నవాడు నరకానికి పోతాడట అంతం అయ్యాక. ఎందుకని ఎప్పుడొకప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేస్తారు కనుక. ఇంకా ఈ కలియుగంలో వాళ్ళు వేళ్ళకి స్వర్గం అనేది ఉంటుందంటే అంత తేలికేం కాదు. కాబట్టి నేను చాలా పొరపాటు చేశాను, ఇప్పుడు ఈ శిక్షని ఎలా తగ్గిద్దామని ఆలోచించి ఆ కర్రలు ఆగుదామని ప్రయత్నించే కొద్దీ బిగుసూపోయింది రాదు ఆ సోలం. అప్పుడు చివరికి ఆ మలద్వారం దాకా దాన్ని కోయించేశాడు రంపంతో. శాశ్వతంగా ఆ ముక్క మాత్రం ఆయన కడుపులో ఉండిపోయిందిట. అది కడుపులో ఉన్నా సరే ఇప్పుడు నువ్వు నాకు శిక్ష లేకుండా చేసావు కనుక ఆ యోగ శక్తితో నేను బాధ లేకుండా చేసుకుంటున్నాను అన్నాడు ఆయన. ఇప్పుడు రాజుగారు శిక్ష తీసేశాడుగా, రాజుగారు శిక్ష తీశాడు కనుక ఇంకా తనలో తప్పు లేదని ఒప్పుకున్నట్టే. తప్పు లేదని నువ్వు ఒప్పుకున్నావు కనుక నాలో కర్ర ఉన్నా ఆ కర్రని బతికినంతకాలం అలాగే ఉంచుకుని ఆ బాధ అనుభవిస్తాను, నిన్ను ఆశీర్వదిస్తున్నాను అన్నాడు ఆయన. అంత గొప్ప కూడా ఆలోచించండి, అలా శాశ్వతంగా సోలం పెట్టుకున్న మహాత్ముడు మాండవ్యుడు. ఆ మాండవ్యుడు 3 రోజులు సోలానికి వెళ్లాడబడ్డాడు. అది కూడా ఆ ప్రతిష్టానపురంలో 4 రోడ్ల కోడల్లో ఉంది. ఆ సోలం ఉన్న చోటికి సతీ సుమతి ముగుడిని మోసుకుంటూ వచ్చిందనమాట. ఇంకా ఈ సోలం నుంచి ఆయన విముక్తుడు పొందని క్రితం జరిగిన కథ ఇది. అక్కడికి ఆవిడ వచ్చిన తర్వాత ఏం జరిగిందో రేపటి రోజు కార్యక్రమంలో తెలుసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.